మన ఆధ్యాత్మిక జగత్తులో పరమపూజ్య గురుదేవులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మొదలెట్టాల్సింది మీరు కరెక్ట్గా చేయకుండా మిగతా ఎన్ని సాధనలు చేసినా ఒకటే. రెండు లక్షణాలు ముఖ్యంగా మీకు ఉండాలి, శాంతి చిత్. ఇంతవరకు బయట నుంచి వచ్చారు, ఇవేమో ఉంటాయి అందరికీ ప్రతి చోట, ప్రస్తుతం దాన్ని మర్చిపోండి. స్థిర శరీర, కదలిక లేని శరీరం, ఇది ముందు బాగా నేర్చుకోవాలి. మీరు స్థిరంగా కూర్చో లేకుండా ఏ ఆధ్యాత్మిక సాధన జరగదు. అందుకే దాన్ని పతంజలి యోగ సూత్రాలలో స్థిర సుఖం ఆసనం, సుఖంగా ఉండాలి మీకు, స్థిరంగా ఉండాలి, కదలిక ఉండకూడదు. అలానే కాస్త కదలాలనిపిస్తే కదలండి ఇప్పుడు, కానీ అది బాగా అలవాటు పడాలి. మీరు గురుదేవులు ఏం చెప్పేవారంటే, 3 గంటల పాటు స్థిరంగా కూర్చోగలిగితే మీరు కరెక్ట్ లైన్లో ఉన్నారు అని. గ్రహణ కాలంలో ముందు ఇది నేర్చుకోండి, శాంత చిత్. చిత్తము మనస్సు వేరు అని తెలియాలి మీకు. మనస్సు గురించి నేను మాట్లాడటం లేదు, చిత్తము గురించి మాట్లాడుతున్నాను. అది ఇవాళ క్లాసులో మీకు స్పెసిఫిక్గా చెప్పబడుతుంది. 16వ పుస్తకం క్రాంతిధర్మి సాహిత్య సంజీవనీ విద్య, దానికి మీరు సన్నద్ధులవుతున్నారు. ఎప్పుడు ఏది వింటున్నా వింట నేర్చుకోండి. ఇదొక తప్పు చేస్తూ ఉంటాం మనం, వింటూనే మీ ఒపీనియన్స్ మీ ఆలోచనలు పెట్టుకుంటారు. వింటున్నప్పుడు మీ ఆలోచనలు వద్దు, తర్వాత డిస్కషన్ పెట్టుకోవచ్చు మనం. వింటున్నప్పుడు మాత్రము పూర్తిగా పరమపూజ్య గురుదేవుడు ఏమి చేయదలుచుకున్నారు, మీ నుంచి ఏమి ఆశిస్తున్నారు, ఈ ఓంకారం చేయటం కూడా మీరు నేర్చుకోవాలి. ఓం అనేది వింటూ ఉండండి, అంటే చూడకన్నా వైపు ఆ ఊ మా. నేను అంటాను మీరేం చేయకండి, వినండి. ఓ అనొద్దు, వినండి. అందులో మార్పు అర్థం చేసుకోండి. ఓ అన్నది చాలా ముఖ్యం. మొత్తము మీ బ్రెయిన్ సెల్స్ వైబ్రేట్ అవుతాయి, అప్పుడు మీరు కరెక్ట్గా మళ్ళీ లోతుగా గాలి పీల్చుకొని మళ్ళీ ఓ 3 సార్లు చేద్దాం. ముందు గట్టిగా లోతుగా గాలి పీల్చుకోండి. ఓ ఎంతసేపు అంటారో కూడా అంతసేపు అనాలి. మొత్తము ఈ హాల్ అమ్ముతో ప్రతిధ్వనించాలి. మళ్ళీ గాలి పీల్చుకోండి. మళ్ళీ గాలి పీల్చుకోండి. ఇప్పుడు చెప్పేది చాలా ముఖ్యమైంది, కొంచెం మీ శరీరాన్ని చూసుకోండి. 3 సార్లు ఓంకారం చేశాక ఏం మార్పు వచ్చింది? ముందు శరీరాన్ని గమనించడం నేర్చుకోండి. మూడు సార్లు ఓంకారం అనేశాక మీకు తెలియాలి ఏం తేడా వచ్చిందో. చాలా తేడాలు వస్తాయి. ఇప్పుడు కలిసి గాయత్రి మంత్రం ఉచ్చారణ చేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మెల్లిగా కళ్ళు తెరవండి. ఎప్పుడు మనం గురువుగారి పుస్తకాలు మొదలెట్టినా, సాధనలు మొదలెట్టినా మూడు సార్లు ఓంకారం గాయత్రి మంత్రం చేస్తాం. గురువు బ్రహ్మ అని ఇప్పుడు అనలేదు, నేను తర్వాత చెప్తానది. కానీ గురువు బ్రహ్మ అనే శ్లోకం కూడా చదవాలి. గ్రహణ కాలంలో మిమ్మల్ని డైరెక్ట్గా గురువుగారితో లింక్ చేయాలని నా కోరిక. చిత్తముందు శ్రీరామ్ అనేటటువంటి పేరుని మీరు అర్థం చేసుకోండి. ఆ శ్రీరామ్ అనే పేరుకి అనేక విశేషణాలు ఉన్నాయి. తెలుగులోనే మీరు వినబోతున్నారు కనుక నేను మీకు అర్థం చెప్పక్కర్లేదు. కానీ ఆ వర్డ్స్ పరమపూజ్య గురుదేవుడికి ఎలాగ సూట్ అవుతాయన్నది గమనించుకోండి. గురువు ధ్యానంలో లీనమవ్వండి. లైట్ అక్కర్లేదమ్మా. మొత్తం ఏకాగ్రతతో దాన్ని చూసి మదన్మోహన్ మాలవ్య గాయత్రి మంత్రోపదేశం.
Thank you.
ఈ భావనతో గురు బ్రహ్మ చేస్తాం. ఈ గురు బ్రహ్మ చేస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, సీతారామ రాధాకృష్ణ ఇలా పేర్లు చెప్తున్నప్పుడు మీ శరీరంలో ఉన్న రెండు భాగాల గురించి చెప్తున్నారు. శిరస్సులో లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్, మస్తిష్కంలో రెండు భాగాలు ఉంటాయి. గ్రహణకాలం కనుక దీనికి స్పెషల్ స్ట్రెస్ చేస్తున్నాను నేను, కళ్ళు మూసుకుని ఇప్పుడు గురు బ్రహ్మ అంటాం. మీరు అంటున్నప్పుడు ఇందాక చూపించారు కదా ధార పడుతోంది శరీరంలోకి, మళ్ళీ చూపించమంటారు ఆ లాస్ట్ బిట్ చూపించు. ఆ భావన ఎంత స్పష్టంగా చేసుకోగలిగితే అంత తొందరగా ఫలితాలు వస్తాయి. చూడండి ఈ భావన రావాలి. ఆ రెండు పెట్టింది లెఫ్ట్ రైట్ హెమిస్పియర్. సైంటిస్టులు అడిగితే చెప్తారు వాళ్ళు, మన మస్తిష్కంలో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి తెలివితేటలు ప్రజ్ఞ, రెండోది శ్రద్ధ. శ్రద్ధని మలుచుకోవటం మనకి రాదు. ఇప్పుడు అందరికీ శ్రద్ధ దేని మీద ఉంది అంటే డబ్బు సంపాదన మీద ఉంది. ఇప్పుడు ఇదే క్లాసులో అందరికీ 100 రూపాయలు వస్తాయంటే ఇప్పటికే హాల్ నిండిపోయి ఉండేది. శ్రద్ధ దేని మీద ఉందో మీ ఆచరణ చెప్తుంది, అది గుర్తుంచుకోండి. నోటితో చెప్పడం కాదు దేని మీద శ్రద్ధ ఉంది అని. దేని మీద శ్రద్ధ ఉంటే మొత్తం దానికి ఇచ్చేస్తాం. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఈ మాట చెప్తాడు, శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధ సయేవస. నువ్వెవడివి అంటే నీ శ్రద్ధవి. ఇంచేత నీకున్న పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, నీకున్న కష్టాలు కానీ సుఖాలు కానీ, నీకున్న ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ గురుదేవులు ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ. అదేంటి అంటే మన మస్తిష్కంలో ఉంది. ఎడంవైపు ఉన్నదాన్ని శ్రద్ధ అంటాం, కుడివైపు ఉన్నదాన్ని ప్రజ్ఞ అంటాం. ఇప్పుడు ఇందాక చూశారు కదా ఆ శిరస్సు మీద ఆ బంగారు రంగు కిరణాలు, గ్రహణం ఇప్పుడు చాలా ఎక్కువగా పడతాయి కనుక కళ్ళు మూసుకుని గురు బ్రహ్మ అంటాం. అంతకంటే ఎక్కువే ఉంటాం, అంతకంటే ఎక్కువ శక్తి మనం భరించలేం కూడా. అంతే గంటలు గంటలు చేయం, అది రెండు శ్లోకాల్లో అయిపోయే లోపల ఈ భావం మీలోకి దిగాలి. కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఆ ఊహ చాలా ముఖ్యం అన్నది గుర్తుంచుకోండి. ఆచరణ శరీరం ఎలా ఉన్నది అని కాదు, మీ భావన. అందుకే గురువు గారు ఎప్పుడు కూడా భావ సంవేదనల గంగోత్రి అంటారు. గంగ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు, కానీ మీ గంగ మాత్రం మీ భావాల నుంచి వస్తుంది, మీ శ్రద్ధ నుంచి వస్తుంది. కళ్ళు మూసుకుని గురు ప్రార్థన చేద్దాం ఆ భావంతో. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మెల్లిగా కళ్ళు తెరిచేయండి. పరమపూజ్య గురుదేవుల యొక్క ఒక విశేషమైనటువంటి సంఘటన ఆయన జీవితంలో జరగబోతోంది. పరమపూజ్య గురుదేవుల యొక్క జీవితంలో మీ శ్రద్ధ, దాన్ని బట్టి ఆ సంఘటనని మీరు ఉపయోగించుకోగలరు. ఆ సంఘటనని శతాబ్ది సమారోహం అంటాం మనం. ఏదో 100 ఏళ్ళు అయింది ఆయన పుట్టి అని కాదు అక్కడ లెక్క. గురువుగారు శరీరం వదలలేదు, ఇంకో 200 సంవత్సరాల వరకు నేను శాంతికుంజిలోనే మాతాజీతో పాటు ఉన్నాను, అందుకని శాంతికుంజికి వెళ్ళమనేది ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారైనా. జత ఈ శతాబ్ది సమారోహంకి మీరు 3 ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుంచుకోవాలి, దాని మీద మీకు శ్రద్ధ ఉండాలి. మొట్టమొదటి శ్రద్ధ ఏంటి అంటే 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు, అది గురువు గారు ఇచ్చినటువంటి నినాదం. దాంట్లోనే ఇవాళ చదవబోయే పుస్తకం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది, సంజీవని విద్య. ఇంచేత ఇది మీకు గుర్తుండాలి ఎప్పుడు, మామూలుగా కాదు. ఇంచేత నేను చాలాసార్లు మిమ్మల్ని మీరు పలకరించుకుంటున్నప్పుడు, ఫోన్ చేస్తున్నప్పుడు కూడా ఇది అనండి, 21వ శతాబ్ది పూర్తిగానండి. చేతులు ఇంకా కదలతే నేను జామ్ అయిపోయా. అర్థం చేసుకోండి ఇందులో ఉన్నటువంటి, ఎందుకు ఇలా చెప్పిస్తున్నారో గురువు గారు నేను చూపించలేను. ఇది పూజ్య గురుదేవుల యొక్క నినాదాలు. ఎందుకు ఇది చాలా మంది, ముఖ్యంగా అమెరికాకి నేను వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే చాలా మంది ఉణికిపోతున్నారు సైంటిస్టులు. వాళ్ళు కూడా నేను కలిసింది సైంటిస్టుల్ని వాళ్ళ వాళ్ళ కంపెనీస్లో, ఫార్మస్యూటికల్ కంపెనీస్లో, వాటిలో అసలు మేము బతుకుతామా 2012 వరకు అని డౌట్ ఉంది అందరికీ. మీకైతే అదృష్టవంతులు, అభయం కూడా లేదు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. వెబ్సైట్లో కూడా అదే డేట్తో ఉంది, 21/12/2012 అని వెబ్సైట్ ఉంది, చూసుకోండి. 100 మందిలో 90 మంది చనిపోతారు అని రాశాడు, అందులో సైంటిస్టులు రాశారు, ఆధ్యాత్మికవేత్తలు కాదు, యోగులు కాదు. కానీ గురుదేవులు ఏమంటున్నారు, నేను ఎత్తేశాను దాన్ని, మీకు ఆ భయం అక్కర్లేదు. అందుకని ఆ నినాదం 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్. ఎందుకంటే గురుదేవుల గురించి తెలియని వాళ్ళందరికీ చాలా మందికి లోపల దేశ, ఈ దేశంలో అయితే నాకు తెలియదు కానీ విదేశాల్లో అందరూ భయపడుతున్నారు. కానీ ఒకటి చెప్తారు గురువు గారు, నా గురించి తెలిస్తే లాభం లేదు, గాయత్రి మంత్రం గురించి తెలిస్తే లాభం లేదు, యజ్ఞం గురించి తెలిస్తే లాభం లేదు. గురుదేవులు గాయత్రి మంత్రము యజ్ఞము ద్వారా మీకు సంజీవిని విద్య అందించారు, అది ఆ పుస్తకంలో చెప్పబోయేది. పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి పెట్టండి, అందరూ ఓపెన్ చేయండి. మనం ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ప్రపంచానికి అందజేయటానికి వచ్చాం, వినిపోయేవాళ్ళు గురువు గారికి అక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా క్లాసెస్కి పుస్తకం లేకుండా వస్తే నేను ఇంకేం చేస్తాను. ఇది ఉత్తనే మీకు బుద్ధిగా ఏం చెప్పడానికి రాలేదు, దండించటానికి వచ్చాను, కష్టపడి మీకు నేర్పటానికి వచ్చాను. మొదట నేర్పింది గుర్తుంది కదా, ఎప్పుడు ఓంకారం చేసినా మీ బ్రెయిన్ దద్దరిల్లాలి, మళ్ళీ గాలి పీల్చుకుంటూ ఆడియాలజిస్ట్స్, సైకాలజిస్ట్స్ పుస్తకాలు రాశారు దీని మీద, ఓంకారం మీద. ఇలా చేసిన వాళ్ళకి 40 రకాల రోగాలు పోతాయి అని కార్డియాలజిస్ట్ రాశారు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. కానీ అంటే నేర్చుకోవాలి మీరు, గాలి పీల్చుకుంటాం. మీరు గమనించుకున్నారా మీ కడుపు లోపలికి వెళ్తుందని, గమనించుకున్నారా? అందరూ చేతులు ఎత్తించక్కర్లేదు కదా, అక్కర్లేదు. ఎప్పుడు కడుపు కదులుతుందో మణిపూరిక చక్రం కదులుతుంది, మీకు తెలియకుండా మణిపూర్వక చక్రాన్ని కదిలిస్తున్నారు. కానీ ఓం అంటే ఏం కదలదు, ఎన్నిసార్లు అంటే ఏం లాభం. రిలాక్సేషన్ రెస్పాన్స్ అని పెద్ద బుక్ ఉంది, పెరాలిసిస్ దగ్గర నుంచి ఎన్నెన్ని రోగాలు దీంతో నయం చేశాను అని చెప్తాడు. చెప్పి ఓంకారం అంటే నేర్చుకున్నా ఈ సంజీవిని విద్యకి ఆధారం అయిపోయింది. అసలు ఎవరు అది నేర్చుకోవటం లేదు, కరెక్ట్గా చేయాలి. చేసిన శరీరం కదలకూడదు, దాని తర్వాత గాలి పీల్చుకుని పరమ పూజ్య గురుదేవులు చెప్పేది ఏంటి అంటే ఈ ఓంకారాన్ని ఇలా చేస్తున్నటువంటి వాళ్ళకి సంజీవిని విద్య అందుతుంది. చింటే మూడు చక్రాలు కదులుతాయి ఇందులో. ఒకటి ఇది లోపలికి వెళ్ళటం చూశారు కదా మీరు, దాని తర్వాత ఏం జరుగుతుంది, ఇది పైకి లేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు అన్నప్పుడు మన మూడు శరీరాలు జాగృతం అవుతాయి. అందుకు చేయాలి ఇది, ఇతనే ఓం అని అంటే ఏం లాభం. ఆ భావంతో మూడుసార్లేగా చేసేది మనం. ఇప్పుడైతే సరే మీకు కొంచెం అలవాటు అవడానికి చేస్తున్నా, కానీ ఇది బాగా అలవాటు అవ్వాలి మీకు. అలవాటు అవుతే పరమ పూజ్య గురుదేవులు అందజేసేటటువంటి సంజీవిని విద్య మీలో ప్రవహించటం మొదలెట్టేస్తుంది. స్విచ్ ఆన్ చేశాక కరెంటు ప్రవహిస్తుంది, కానీ కరెంటు ఎలా ఉపయోగించుకోవాలి దీనికి చూపించు. మళ్ళా 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అనుకునేవాళ్ళు గాయత్రి సాధకులు అయి తీరవలసిందే, నో ఆల్టర్నేటివ్. యాజ్ ఎ సైంటిస్ట్ నేను చెప్తున్నా, అది అర్థం చేసుకోండి. రానున్న కాలంలో మన కుటుంబాలకు కానీ మన వాళ్ళకి కానీ చెప్పలేము ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయో. చేత మొట్టమొదట ఆయన చెప్పేది ఏంటి అంటే గాయత్రి మంత్ర ఉపాసకులు అవ్వాలి మీరు. గాయత్రి మంత్ర జపము చేసేవాళ్ళు గురువు గారికి అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు, గురువు గారు చెప్పకముందు ఎవరు గాయత్రి చేయలేదా? చాలా మంది చేస్తూనే ఉన్నారు గాయత్రి మంత్రాన్ని, జపం చేసేవాళ్ళు ఉన్నారు, ఉపాసకులు లేదు. ఉపాసన అనేది మనం పూర్తిగా మర్చిపోయాం. మీరు ఉపాసన అనే పేరుతో చేసేదంతా కూడా మిమ్మల్ని మీరు మోసగించుకుంటుట. సంజీవిని విద్య గురించి చెప్తున్నాను నేను, తర్వాత పుస్తకం తీసి చూపిస్తా లైన్. మొట్టమొదటి అర్థమైంది కదా, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ అనే శ్రద్ధ మీకు ఉండాలి. మొత్తం ప్రపంచం ఏం చెప్తోంది అంటే 2012 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇంతింతలా పుస్తకాలు చూపించారు నాకు, అక్కడ కరెంట్ ఉండదు, ఎయిర్ప్లేన్స్ ఉండవు, కార్లు ఉండవు. మరి అప్పుడు మనం ఎలా జీవించాలి అని వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. వాళ్ళు సంస్థ ఉంది అక్కడ, సైంటాలజీ అనే సైన్స్ సంస్థ ఉంది, వాళ్ళని కలిశాను నేను. అంత తీవ్రంగా ఉంది ఆ పరిస్థితి. రైట్, అంచేత ఆ తీవ్రతను అర్థం చేసుకున్న వాళ్ళకి ఆహ్వానం ఇది. మాకేంటి మేము ఎలాగో బతుకుతున్నాం, మేము జీవిస్తున్నాం, మా బుర్రలు పనిచేస్తున్నాయంటే మీరు మిమ్మల్ని అంటలే. రేపు బయటకు వెళ్ళాక మీరు ఈ దృఢ నిశ్చయం మీద ఉండండి. కానీ ఓంకారం అనేది అనగానే మీ శరీరంలో జరిగే మూడు మార్పులు అర్థమయ్యాయి కదా. ఇది మీకు మమ్మల్ని మూడు లోకాలతో సంబంధం కల్పిస్తుంది. మూడు లోకాలతో లిటరల్గా దాన్నే మన శాస్త్రాల్లో పృథ్వీ, అంతరిక్షము, ద్యులోకము అంటాం. మన శరీరంలో కనుక చూసుకుంటే భౌతిక శరీరము, దాన్నే అన్నమయ శరీరం అంటాం. రెండోది ప్రాణమయ శరీరము, మూడోది మనోమయ శరీరం. ఇక్కడ మన శరీరాన్నే మనం కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఈ మూడు శరీరాలు భూ, భువ, స్వహ, వీటిని సంస్కృతంలో వ్యాహృతులు అంటాం. వ్యాహృతులు అంటే వ్యాపించేది. ఎంత వ్యాపించవచ్చు, ఎన్ని లోకాలకైనా వ్యాపించవచ్చు. మీలో పరమ పూజ్య గురుదేవులు ఎప్పుడు ఒకటి మీకు గ్యారంటీ ఇస్తున్నారు, అది చూపించమ్మా పవర్గా. మూడు గ్యారంటీలు ఇస్తున్నాడు ఆయన, మీరందరూ కూడా దేవతలే. మరి గురువు గారు చెప్పినా నమ్మకపోతే మనం చేయగలిగేది ఏంటి? మీరందరూ అంటే ఎవరు, నేను ఆయన దగ్గర ప్రాణప్రత్యావర్తన శిబిర సాధనలో ఉన్నప్పుడు 18 ఏళ్ల వయస్సు అప్పుడు అంచేత పిచ్చి ప్రశ్న వేశాను. ప్రశ్న ఏం వేశానంటే, మరి మీరందరూ దేవతలు అంటే మీ క్లాస్లో కూర్చున్న వాళ్ళేనా అన్నా. కాదు, క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నారు, బ్యాచులు అంతేనా అన్నారు. కాదు, తర్వాత తర్వాత కూడా బ్యాచులు వస్తారు, వాళ్ళు కూడా దేవతలే. ఇప్పుడు మీరందరూ బ్యాచ్కి వచ్చినట్టే కదా. చెప్పి నేను స్వయంగా గురుదేవుల నోటి నుంచి ఉన్న మాట మీకు అందజేస్తున్నాను, మీరందరూ కూడా దేవతలే. మరి మాకు దేవతాశక్తులు ఏవి పనిచేయవు, హనుమంతుడికి పనిచేయలేదు. రాముణ్ణి మొట్టమొదటిసారి హనుమంతుడు కలుసుకున్నప్పుడు ఏ స్థితిలో, ఎంత దౌర్భాగ్య స్థితిలో హనుమంతుడు ఉన్నాడో మీరు ఊహించగలరు. ఇప్పుడు సరే, హనుమంతుడు భవిష్యత్ విధాత, అదంతా తర్వాత ఆలోచిద్దాం. ఆ సంఘటన గుర్తుంచుకోండి, రాముడు సీతని రావణాసురుడు తీసుకుపోయాడు, ఏడుస్తూ తిరుగుతున్నాడు. ఆ సీన్ ఊహించుకోండి, అడవిలో బట్టలు లేవు, జుట్టు అది ఎలా ఉందో ఏడుస్తూ తిరుగుతూ ఉంటే, వాళ్ళు ఋషిముఖ పర్వతం దగ్గరికి సీతను వెతుక్కుంటూ వచ్చారు. వస్తే ఆ పైన వాలీను సుగ్రీవుడును హనుమంతుడు ఉన్నాడు. ఈ చింపిరి జుట్టు బట్టలు లేని వాణ్ణి వాణ్ణి చూసి రామలక్ష్మణులు, అప్పుడు యువకులేగా, 16-17 ఏళ్ళ వాళ్ళేగా, చిన్నవాళ్ళేగా, వాళ్ళను చూసి ఈ దేవతాశక్తి సంపన్నుడైన హనుమంతుడు ఏమని భయపడ్డాడో మీకు తెలుసు కదా. గుప్తచరుడేమో, వారి యొక్క గుప్తచరుడేమో, మమ్మల్ని చంపటానికి వచ్చారేమో. చేత దేవతలైనంత మాత్రాన దేవతాశక్తులు మీకు పనిచేయవు. ఎప్పుడు పనిచేస్తాయి? రాముడి పనిచేస్తే. అది గుర్తుంచుకోండి. మీరందరూ దేవతలే, గురువు గారే చెప్తున్నారు మీరందరూ దేవతలని. గురువువాణికి చాలా విలువ ఉంటుంది, దాన్ని శ్రద్ధగా స్వీకరించండి. ఈరోజు ఈ మాఘ పూర్ణిమ నాడు మీకు వస్తున్నటువంటి అనుగ్రహం ఇది, మీరందరూ కూడా దేవతలే. కానీ దేవతలు దేవతల వలె పనిచేయాలి. అంతవరకు ఒక కొండ మీద భయపడుతూ తిరుగుతున్న వ్యక్తి ఎప్పుడైతే రామకార్యం చేయటం మొదలెట్టాడు, ఎన్నెన్ని పనులు చేయగలిగాడు? సముద్రాన్ని దాటాడు, లంకను కాల్చగలిగాడు, సంజీవని పర్వతాన్ని తీసుకురాగలిగారు. ఇప్పుడు మీరు ఆ సంజీవని పర్వతమే చదవబోతున్నారు. మీరు అంచేత మీరు దేవతలు అని అనుకుంటే సరిపోదు, ఆయన పని చేయాలి. మీరు ఎంతసేపు అనేది ఆయన ఎప్పుడు కండిషన్ పెట్టలేదు. ఆయన ఏమన్నాడంటే, రోజుకో గంట మీరు కరెక్ట్గా నా పని చేయగలిగితే చాలు. కానీ మనం చేసే పని చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు యజ్ఞాలు నా కోరిక తీర్చుకోవటానికో, మనకి ఇది కావాలనో అది కావాలనో యజ్ఞం చేస్తూ, అది గురుదేవుల కార్యక్రమం అనుకుంటాం, మూర్ఖత్వమే కదా. అర్థమవుతుందా? గురుదేవుల కార్యక్రమం ఏంటి? ఆయన ఇప్పుడేం కోరుకుంటున్నాడు? మొట్టమొదటి ఎప్పుడో చెప్పుకుంటాడు ఆయన, గాయత్రి చేసుకోండి అని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? తేడా అర్థమవుతుంది. ఇంచేత పరమ పూజ గురుదేవుని మీ నుంచి ఏం ఆశిస్తున్నారు అది మీకు అర్థమవ్వాలి. దాని తర్వాత ఆయన ఏం కండిషన్ పెట్టాడు? నా కార్యక్రమానికి నేను డబ్బున్న వాళ్లను అడగను. గురుదేవులు అడగరు డబ్బు ఎప్పుడు. గాయత్రి టెంపుల్ కడుతున్నప్పుడు బిర్లా వచ్చి అన్నట్టు, నేను కట్టించేస్తాను, నీ డబ్బు అవడం కావాలప్పా అన్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడ శాంతి కొంచెం హరిద్వార్లో ఇచ్చేవాళ్ళు ఇవ్వండి, అది వేరే విషయం. నువ్వు లక్షలు ఇస్తావో కోట్లు ఇస్తావో అది నీ ఇష్టం. కానీ గురువు గారి పని జరిగేది అంశదానం మీద జరుగుతుంది. ఇంకా ఇవాళ మీరు ఇవి రెండు నిర్ణయాలు తీసుకోండి. రోజుకు ఒక గంట గురువు గారి పని చేస్తాను. రెండవది ఏంటి? నా దగ్గర ఉన్న డబ్బుతో మీ ఇష్టం ఎంతో అంత. నేనైతే నా ఫ్రెండ్స్కి సలహా ఇస్తాను, రోజు పెట్టండి అని. ఓ సంస్కారం అవుతుంది అని చేత నెలకోసారి నేను చెక్ రాసిస్తాను అనకుండా ప్రతిరోజు నువ్వు ఇంకా తెలుసుకుని రోజుకు రూపాయి పెట్టండి. అక్కడ 30 రూపాయలు, రోజుకు ఒక గంట, నెలకి 30 రూపాయలు. ఇలాంటి పుస్తకాలు ఎందుకు కోరుచు? ఇది 30 రూపాయల పుస్తకం ఇది. అంటే నెలకి ఓ 30 రూపాయలు కనుక మీరు పక్కన పెట్టేస్తే ఇలాంటివి ఎన్ని కొనుక్కోవచ్చు? 6 కొనుక్కోవచ్చు. అంచేది అంశదానము అలాంటి వాటికి ఉపయోగించాలి. గురువు గారి ప్రణాళికకి మాత్రమే ఉపయోగించాలి అని గుర్తుంచుకోండి. గురువు గారు చెప్పేది విచిత్రమైనటువంటి సందేశం. ఆయన అంటాడు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టవద్దు. ఎందుకు అన్నం పెడితే ఏమవుతుంది? మన సాయంత్రం ఆకలిస్తుంది. కానీ వాడికి విద్య నేర్పిస్తే వాడికే కాదు వాడి కుటుంబానికే కాదు వాడి తరాలకు కూడా అందుతుంది ఆ భాష. తేడా అర్థమైందా? అంచేత గురుదేవుని యొక్క కార్యక్రమాలు మీకు సంబంధించినంత వరకు మాత్రమే కాదు తరాలకి సంభవిస్తాయి. ఆస్ట్రోనామికల్ సైంటిస్ట్ కొంతమంది అడిగితే నేను వాళ్ళకి ప్రూవ్ చేశా, గురువు గారు రాసిన పుస్తకాలు 300 కోట్ల సంవత్సరాల వరకు పనిచేస్తాయి. ఇంకా కొత్త పుస్తకాలు అక్కర్లే. కానీ కొత్త పుస్తకాలు కావాలి. ఆయన హిందీలో ఉన్నాయి, మరి వాటిని ప్రపంచంలో ఉన్న అన్న భాషల్లోకి అవి మార్చబడతాయి. ఇచ్చట మీరు ఇచ్చే ఒక గంట కాలము గురువు గారికి ఉపయోగపడేటట్టు ఉపయోగించండి. అంటే మరి మీరు యజ్ఞాలు చేయించటం మానేస్తారా? అది చేయండి. ఇతరులకి గాయత్రి చేసి ఇదంతా ఇతరులకు చెప్తే ఈ సంజీవిని విద్య అంటే వాడు పారిపోతాడు. అంచేత రెండు రకాల మనుషులు దొరుకుతారు మీకు. ఒకటి ఈ విధంగా కార్యక్రమం చేయగలిగేవాళ్ళు, ఇంకోళ్ళు మామూలుగా ఉండగలిగే ఉండగలిగేటటువంటి వాళ్ళకి గాయత్రి చేసుకోండి, యజ్ఞం చేసుకోండి. కానీ గురువు గారు ఇచ్చేటటువంటిది ఏంటి అంటే విచార క్రాంతి తీసుకురావాలి. మొదటిది అర్థమైంది కదా, 21వ శతాబ్ది విచార క్రాంతి అంటే తెలియనటువంటి పరమ నీచ మానసిక స్థితిలో మొత్తము మానవ జాతి ఉంది. మొత్తం మానవ జాతి మీకు క్రాంతి అంటే ఏంటో తెలియదు. వింటాం అంతే క్రాంతి అని. కానీ ఎవడు ఏ క్రాంతి తీసుకురావాల్సినా మొట్టమొదట వాడు చేసేది ఏంటంటే వాడు సరస్వం ఇచ్చేస్తాడు కాదా. క్రాంతి అంటే ఎవడు తీసుకొస్తాడు? మొత్తం సర్వస్వం ఇచ్చేయగలగాలి. కానీ ఇక్కడ సర్వస్వం అడగటం లేదు గురువు గారు, మీ ఆలోచనలు ఇచ్చేయండి అంటుంది. మీ ఆలోచనలలో మార్పు రావాలి. మార్పు వచ్చింది అన్న దానికి నిదర్శనం ఏంటి? మీలో రివల్యూషన్ కనిపించాలి, మీలో మార్పు కనిపించాలి. మీలో మార్పు కనిపించకుండా నేను విచార క్రాంతి తెచ్చుకున్నానంటే అట్ట అర్థమవుతుందా తేడా? మీరు గురుదేవుల యొక్క కార్యక్రమంలోకి అడుగు పెట్టిన తర్వాత, ముందు కూడా జీవించి ఉన్నారు కదా ఇన్నేళ్ళు, మీరు గురువు గారి యొక్క జీవిత విధానంలోకి వచ్చాక ఒక నెల తర్వాత మిమ్మల్ని చూస్తే వాళ్ళకి తేడా కనిపించాలి. మీరు ఇదివరకు వాళ్ళు కాదు, మీరు మారిపోయారు, ఆ మార్పు తీసుకురమ్మన్నారు గురువు గారు విచారకరానికి. దాని తర్వాత ఆయన చాలా పుస్తకాలు రాశారు, 3600 పుస్తకాలు రాశారు ఆయన. మ్యాగజైన్ రాస్తూ ఉండేవారు, 64 పేజీల మ్యాగజైన్, అదే ఆయనే రాసేవాడు. మనలాంటి వాళ్ళం లక్షలాది మంది వెళ్తే వాళ్ళతో కలుపుకుని మనకు వచ్చే బాధల్ని నివారించేవారు. ఇదంతా చేస్తూ శరీరాన్ని వదలటానికి 3 సంవత్సరాల ముందు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. నా మొత్తము సాహిత్యము 20 క్రాంతుల్ని తీసుకురాబోతోంది ప్రపంచంలో. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ మాట, ఇది అర్థం అవటం లేదు చాలా మందికి. ఈ గురువు గారు రాసిన 20 పుస్తకాలు ఆ పుస్తకాల్లో ఏం లేదు, బాహ్య జగత్తులో ఉంది. మీరు గుర్తించగలగాల క్రాంతి ఎక్కడొస్తుందో. అది గురువు గారి గురించి తెలిసిన వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, గురువు గారి గురించి ఏమీ తెలియని వాళ్ళు అవ్వచ్చు. దేశ విదేశాలలో ఈ క్రాంతిని నేను చాలా చోట్ల చూశాను నేను, కానీ ఆయన గురువు గారి పేరు కూడా తెలియదు. ఇంచేత క్రాంతి ఎందులో రావాలి? ఆలోచనలో రావాలి. ఇంచేత మీ ఆలోచనలో వస్తున్నటువంటి క్రాంతి మీకు దేశ విదేశాలలో సంపూర్ణ పృథ్వీ మండలం మీద మీకు కనిపిస్తుంది. దాన్ని గుర్తించడానికి ఈ 20 పుస్తకాలు చాలా అవసరం. అంటే ఈ క్రాంతులే పృథ్వీని స్వర్గంగా మారుస్తున్నాయి. మీరు మారుస్తారా లేదే అని గురువు గారు అడుగుతున్నారు తప్ప పృథ్వీ గ్రహం స్వర్గంగా నేను మార్చేశాను అన్నాడు. అది కూడా గుర్తుంచుకోండి. మీరు ఏదో పెద్ద చేస్తున్నాం, మా వల్ల ఏదో అవుతోందనే అహంకారం అసలు అక్కర్లే. మీరు ఉన్నా లేకపోయినా మొత్తం మానవ జాతి తుడుచుకుపోయినా కూడా ఖచ్చితంగా పృథ్వీ గ్రహం స్వర్గీయ గ్రహంగా మారుతుంది. మానవుడు అందులో పాత్ర ఉన్నదా లేదా ఆ ప్రశ్న వేసుకోండి. ముఖ్యంగా యూత్కి నేను ఆ ప్రశ్న వేస్తున్నాను. మీకు ఆ దమ్ము ఉన్నదా? ప్రపంచాన్ని మేము మార్చివేస్తాం. ఈ రెండేళ్లలో ఈ మార్పులు అనేక చోట్ల మీరు చూడబోతారు. అనేక చోట్ల అనే మాట తప్పు, కొన్ని వేల చోట్ల మీరు చూడబోతున్నారు. అదంతా జరిగాక మీరు ఫాలోవర్స్ అవుతారు, లేకపోతే మన ఆశ్రమాలు దానికి కేంద్ర బిందువు అయి ఆ క్రాంతికి మార్గం నేర్చుకోవడానికి ఇక్కడ ట్రైనింగ్ వస్తారు అన్న నిర్ణయం మీది. అక్కడ మన గతాన్ని మర్చిపోదాం. ఇప్పుడు పని మనం ఏకాగ్రత చేయాలి, కలిసి చేయాలి. చేత ఇదివరకు దానికి క్రాంతి వచ్చిందంటే అంతా మార్పు రావాలి. అక్కడ కుదరదు, ఇక్కడ కుదరదు. కానీ కామన్ సెన్స్ ఏంటి? ఆశ్రమానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, ఆ దగ్గర ఆశ్రమానికి కనుక వాళ్ళు సమయదానం చేస్తే, అంశదానం చేస్తే ఆశ్రమం కేంద్రీకృతం అవుతుంది, రాబోయేటటువంటి క్రాంతికి అది కేంద్ర బిందువు అవుతుంది. దాని తర్వాత గురువుగారు ఇచ్చే గ్యారంటీ చూడండి. పూజ గురుదేవుల ఆశ్వాసం ఏంటి అంటే మనమందరము దేవతలనే. మీరు దేవతల వల్ల ప్రవర్తిస్తే దేవతలు అవుతారు. కారు డ్రైవింగ్ రాదు. కారు డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటారు? మీరు కారు డ్రైవింగ్ వచ్చినట్టు చేస్తారు, అంతే కదా. రాకుండా నేను కారు డ్రైవింగ్ ఎలా వస్తుందంటే కారు డ్రైవర్ లాగా చేయాలి. దేవతలు ఎలా అవుతారు? మీరు దేవతల వల్ల చేయండి. 24 గంటలు అక్కర్లే, మీరు ఇచ్చిన సమయం 1 గంట సమయం, అప్పుడు దేవత వలె ప్రవర్తించండి. ఎలా ప్రవర్తించాలో ఈ పుస్తకంలో ఉంది. రెండవది ఏం చెప్తున్నాడు గురువుదేవులు? మీ కార్యక్రమానికి అవరోధము రాదు. వస్తే మీ అహంకారం వల్ల వస్తుంది, కలిసి పనిచేయకపోవటం వల్ల వస్తుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళ సరైన అవగాహన లేకపోవటం వల్ల వస్తుంది. ఆ అవరోధాన్ని పరమపూజ్య గురుదేవులే చెప్తారు, నేనేం చేయలేను. నేను అందుకే కొంచెం కటువుగా ఉంటుంది, కానీ నేను చెప్తాను ఈ ఉదాహరణ. చాలామందికి నచ్చదు, పండితులకి కోపం కూడా వస్తుంది. కానీ నేను చెప్పానయ్యా, డెమోక్రసీ ఇది, ఎవరిష్టం వాళ్ళది. భీష్ముడు కృష్ణ భక్తుడు అందరికీ తెలుసు, కాదు అంటాను. భక్తుడైన వాడు తన ఆరాధ్య దైవానికి ఎదురుకుండా ఎలా నుంచుంటాడు? మీరేదైనా లాజిక్ చెప్పుకోండి, లాజికల్ కాదు ఇక్కడ కావాల్సింది. ఆ తప్పు చేస్తున్నామా మనం? జాగ్రత్త. భీష్ముడే చేశాడు ఆ తప్పు. చేశాక ఏం గత అయింది? కృష్ణుడి చేతిలోనే చచ్చాడు. మామూలు చావు చచ్చాడు, అంపశయ్య మీద. కారణాలేమో చెప్పుకోండి, ఉత్తరాయణం రావాలనో అది రావాలనో ఏదో అనుకోండి. కానీ కర్మ ఎలా ఉంది అంటే, స్వయముగా ఎవరిని గురువు భగవంతుడు అని నమ్ముతున్నావో ఆయనకి ఎదురకుండా నుంచుంటే పట్టే గతి అది. భీష్ముడికి ఆ గతి పట్టింది, ఇచ్చామృత్యం ఉన్నవాడికి ఆ గతి పట్టింది. జాగ్రత్త. ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, అర్జునుడి గురించి వింటే ఇంకా ఆశ్చర్యం ఇస్తుంది. ఏంటి? భీష్ముడిని చూసి భయపడ్డాడు అర్జునుడు. ఎందుకంటే భీష్ముడికి ఉన్న శక్తి తెలుసు, భీష్ముడికున్న వరదానం కూడా తెలుసు. భీష్ముడికున్న వరదానం ఏంటి? ఇచ్చామృత్యు. ఆయన చచ్చిపోవాలంటే చచ్చిపోతాడు. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు చచ్చిపోవాలని వస్తాడా? చేత నేనేం గెలుస్తాను అనుకున్నాడు. కర్ణుడు ఈయన తండ్రే, అర్జునుడు తండ్రే ఒక బాణం ఇచ్చాడు. ఆయన అందరికీ చెప్పేశాడు అది. అప్పుడు అది సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలుసు కర్ణుడు అర్జునుడికి యుద్ధం అవుతుంది. అయితే ఖచ్చితంగా కర్ణుడు ఆ బాణాన్ని ప్రయోగిస్తాడు, అర్జునుడు చస్తాడు. వాడున్నాడు ఎదురకుండా, భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది. ఇక్కడ మనం గురుదేవుణ్ణి ఎలా ధ్యానం చేయాలో తెలుస్తుంది. అర్జునుడికి ద్రోణాచార్యుడు ఒక వాగ్దానం చేశాడు, నిన్ను సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా చేస్తాను అని చేశాడు. చేశాకేమైంది? ఏకలవుడు వచ్చాడు. అర్జునుడు కంటే గొప్ప ధనుర్ధారి. ఎలా అయ్యాడు? ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకోలేడు, ద్రోణాచార్యుడు యొక్క మూర్తి దగ్గర నేర్చుకున్నాడు, అంతే కదా ఏకలవుడు. మరి గురుదేవుల మూర్తి, ఇందాక మీరు సాధనలో పరమపూజ్య గురుదేవుల యొక్క గురుదేవులు వచ్చి ఆయన 3 మూర్తుల గురించి చెప్పాడు. ఒకప్పుడు నువ్వు కబీరువి, ఒకప్పుడు నువ్వు సమర్థకుడు రామదాసువి, ఇంకొకప్పుడు రామకృష్ణ పరమహంసవి ప్లస్ అంత గొప్ప వ్యక్తి యొక్క మూర్తి అక్కడ కనిపిస్తున్నాయిగా మీకు. అర్జునుడు, ద్రోణాచార్యుడు నాకంటే గొప్ప వైకల్యవుడిని తయారు చేసి ఉండవచ్చు, కానీ దేనివల్ల అయ్యారు? మూర్తి మీద ధ్యానం వల్ల. అంచేత అర్జునుడికి తెలుసు నేను ఓడిపోతాను ఏకలవ్యుడితో అని. ఏకలవ్యుడు కూడా అప్పుడున్నాడు కౌరవులు వేపి, అది చాలా మందికి తెలియదు, మహాభారతంలో ఉంది. ఆంధ్రులంతా కూడా కౌరవులు వేపు అప్పుడు యుద్ధం చేశారు, కనీసం ఇప్పుడైనా కౌరవుల్ని వదిలి పాండవులు వేపు వద్దాం. అంచేత అర్జునుడు పరిస్థితి ఏంటంటే గ్యారంటీగా ఓడిపోయే పరిస్థితి. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు, ఇంకోటి శివుడు వరదానం పొంది. అందుకే స్పష్టంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే కాలుస్మి ఐఎమ్ టైమ్, ఏకాదశి అధ్యాయం ఉంది, భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ, వీళ్ళ నలుగురిని నేను చంపేశానయ్యా, దే ఆర్ ఆల్రెడీ డెడ్, చూపించాడు. నువ్వు తిన నుంచుని బాణాలే చాలు, నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. అది ఆయన చెప్తున్నారు, మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకోండి, ప్రపంచ అధినేతలు కండి, సింహాసాన్ని అది రోజు లిటరల్గా అవి కరెక్ట్ వర్డ్స్ అవి, మీకు ఆ దమ్ముండే ఆ పని చేయగలగాలి ఆ స్థాయికి. పేరు ప్రతిష్టలు వస్తాయి, ప్రపంచ అధినేతలు అవుతారు, సింహాసనాన్ని అధిరోహిస్తారు, నిజంగానే సింహాసనాన్ని అధిరోహిస్తారు. కానీ ఎప్పుడు కోతిలాగా ఉన్నటువంటి హనుమంతుడు ఏడుస్తూ ఉన్నవాడు, ఇప్పుడు భవిష్యత్ విధాత, ఎక్కడ చూసినా ఆయన మూర్తులు కనిపిస్తూ ఉంటాయి, ఆంధ్రాలో చాలా పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయి, ఆ గ్యారంటీ ఉంది. భయపడక్కర్లే, మనకి అవరోధాలు వస్తాయి వస్తాయని అవంతా నేను తీసేశానని ఆయన చెప్పాక. మీరు పరిగెట్టుకుంటే వెళ్ళాలి. నాకు చాలాసార్లు చాలా బాధ ఎక్కడిస్తుంది అంటే మన స్నేహితులతో పెద్ద అడుగు వేయమంటే మేము పెద్ద అడుగు వేయలేమండి, మేము వేయగలిగే చిన్న అడుగు వేస్తాం. నువ్వు వేయగలిగేది చిన్న అడుగు అని గురువు గారికి తెలుసు, హనుమంతుడు కూడా చిన్న అడుగే, కానీ గురువు గారి పనికి వచ్చినప్పుడు, రాముడు పనికి వచ్చినప్పుడు సముద్రాన్ని దాటగలిగితే మీరు ఎందుకు సాహసించలేరు పెద్ద అడుగులు వేయటానికి? మీ వ్యక్తిగత సామాజిక బాధ్యతలు, శారీరక మానసిక కష్టాలను నేను చూసుకుంటాను, ఎప్పుడు ఆయన పని చేస్తే. అంతే కదా, ఆయన పని చేయకుండా కలెక్టర్ నేను నా పనులు చూసుకుంటాను అంటే గవర్నమెంట్. అంచేత మీ వ్యక్తిగత సామాజిక బాధ్యతలు, శారీరక మానసిక కష్టాలను నేను చూసుకుంటాను. కానీ ఇక్కడ రెండు ప్రమాదాలు ఉన్నాయి, కాలనియములు అయ్యే ప్రమాదం ఉంది. కాలనియములు అంటే ఏంటో తెలుసా? నియమ అంటే నియమించడం, కాలాన్ని నియమించడం. నాకు తెలుసు ఈ గురువు గారి గురించి ఏం చేయాలో, నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తారా మీతో చేస్తా, ఇలా చేయకపోతే మీతో చేయను. ఖచ్చితంగా కాలనేమి ప్రభావం ఉంది, జాగ్రత్త. మరి కరెక్ట్ ఏం తెలుస్తుంది మనకి? ప్రతి ఒక్కడూ నేను కరెక్ట్ అంటాడు, అక్కడ ఈ పుస్తకాలు మీకు ఉపయోగపడతాయి. ఇందులో ఉన్నది ఉన్నట్టు చేస్తూ ఉంటే డౌటే లేదు, రివల్యూషన్ వస్తుంది. దాని తర్వాత నోటితో కాదు చెప్పవలసింది, మీ చేతలు చెప్పాలి. ఇప్పుడు అరగంట బ్రేక్ ఇస్తున్నాను నేను, ఈ మూడ్లో ఉండండి, ఇది అయిపోగానే పుస్తకం మొదలెడతాను. మొత్తము సంజీవని విద్య ఈ ఐదు సూత్రాల మీద ఉంది. మనమందరము దేవతలము, అవరోధాలన్నింటినీ తొలగించేశాను. మీ వ్యక్తిగత సామాజిక బాధ్యతలు, శారీరక మానసిక కష్టాలను నేను చూసుకుంటాను, కానీ మీరు జాగ్రత్త, మీరు తప్పు చేస్తే నేనేం చేయలేను, కాలనియములు కాకండి. రెండోది, గురువుగారి పని చేస్తున్నాను చూసుకోండి, నోట్తో అంటున్నావు నిజంగా చేస్తున్నావు, జై గురుదేవుడు.